ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఏమయ్యా ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? ఆకలి కావడం లేదా ఏంది?
ఎందుకు కావట్లేదు? వడ్డీ దూరా, భోజనం వేళ కూడా అయింది.
సరేలే కూర్చో అయ్యా, వడ్డిస్తా.
ఇంతకు ఏం కూర చేసావేంది?
ఈ పూటకు కూరేం లేదయ్యా, గా టమాటా పచ్చడి ఉంది, అదే వేసుకుని తిందాం.
ఏందే నువ్వు, మంచి ఆకలితో ఉంటే కూర లేదు పచ్చడితో తినమంటున్నావు?
ఏం చేయమంటావయ్యా మరి, కూరగాయలేమో అంతకు ముందులాగా అమ్మడం లేదు, ఒకవేళ అమ్మ వచ్చినా రేట్లేమో బాగా ఎక్కువైనాయి. ఏం చేద్దాం మరి?
ఏం చేద్దాం మరి, రేట్లేమో ఎక్కువైనాయి, రేట్లు ఎక్కువయ్యాని తిండి తిప్పలు మానుకొని ఉంటామా ఏంది?
సరేనయ్యా, రేపటి నుండి ఏదో ఒకటి రకం కూరగాయలు నువ్వే తీసుకురా మరి.
మరుసటి రోజు ఉదయాన్నే.
ఏమయ్యా పొద్దున్నే బయలుదేరినట్టున్నావు, ఏంది ఏడకు?
ఊరికే, గట్ల బజారు దాకా పోయేద్దామని బయలుదేరినా.
సరే అయ్యా, గట్లనే ఏదో ఒక రకం కూరగాయలు కూడా తీసుకురా మరి.
సరేలే, ఇంతకు ఏం కూరగాయలు తీసుకురమ్మంటావేంది?
జరా లేత బెండకాయలు చూసి తీసుకురా అయ్యా, ఇంకా గోంగూర కూడా ఉంటే తీసుకురా, పచ్చడి పెడతాను, నీకు బాగా ఇష్టం కదా.
సరే మరి తీసుకొస్తాలే.
ఏం శివయ్యా బాగున్నావా? కొత్త సంగతులు ఏమైనా ఉన్నాయా?
నేను బానే ఉన్నా కనకయ్యా, కొత్త సంగతులు ఏమీ లేవు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు?
నేను బాగానే ఉన్నాను. ఇంతకీ ఏంది ఇట్లా వచ్చినావు?
అది ఏం లేదు కనకయ్యా, మా ఆవిడ కూరగాయలు తీసుకుని రమ్మంటే ఇట్లొచ్చిన.
శివయ్య నిన్ను అడగడం మర్చిపోయినా, వస్తుంటే గడ పెద్ద షెడ్ ఏదో కడుతున్నారు, అదేందో నీకు తెలుసా?
ఓ గదా కనకయ్య, హరిత గృహం అంట.
హరిత గృహం అంటే ఏంది?
ఏమోనే నాకు కూడా పెద్దగా ఏం తెలియదు, కానీ ఇంకా వివరాలు ఏమన్నా కావాలంటే మన హెచ్ఓ గారిని కలుద్దాం, ఆయన అడిగితే చాలా వివరాలు తెలుస్తాయి కదా.
సరే శివయ్య, ఎప్పుడు కలుద్దాం మరి మన ఉద్యానాధికారిని?
నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు పోదామంటే అప్పుడు. మరి ఇప్పుడు వెళ్దామా?
ఆ వెళ్దామన్నా, ఇప్పుడు వెళ్దాం. శివయ్య మరి కూరగాయలు తీసుకుంటా అన్నావు, తీసుకొని వెళ్దాం రా.
ఏ ఎందుకులే కనకయ్య, మన హెచ్ఓ గారి దగ్గర పోయి వచ్చిన తర్వాత తీసుకొని పోదాం.
సరే పదా మరి వెళ్దాం.
ఆ సరే వెళ్దాం పదా.
నమస్కారం హెచ్ఓ గారు.
నమస్కారం
సారు. మేము అశ్వరావుపేట రైతులం సారు. నా పేరు కనకయ్య, ఇతని పేరు శివయ్య.
చెప్పు కనకయ్య, నేను మీకేం సహాయం చేయగలను?
అదేంటంటే సారు, మా ఊర్లో ఒక కాడ హరిత గృహం అని ఏదో కడుతున్నారు, మాకు జర దాని గురించి కొంచెం చెప్పండి సారు.
తప్పకుండా కనకయ్య, అసలు మీకు ఏ విధమైన వివరాలు కావాలి ఏంది?
సారు అసలు ఈ హరిత గృహం అంటే ఏంటి సారు? అసలు వీటిని ఎందుకు ఉపయోగించుకోవాలి?
కనకయ్య, శివయ్య, వీటి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి.
అవునా సారు? అసలు వీటిని ఉపయోగించడానికి గల కారణమేంటి సారు?
కనకయ్య, సాధారణంగా భారతదేశంలో సాలిన 162.16 మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించినప్పటికీ కూరగాయల ఎగుమతుల్లో మన స్థానము ఆశించిన స్థాయిల్లో లేదు. దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే, బయట పొలాల్లో సాగు చేసిన పండించినటువంటి కూరగాయల్లో ఎగుమతికి అవసరమైన నాణ్యత ప్రమాణాలు లేకపోవటమే.
అవునా సారు?
అవును కనకయ్య, ప్రస్తుతం కూరగాయల దిగుబడిలో వృద్ధి ఉన్నప్పటికీ పెరుగుతున్న జనాభా, తద్వారా పెరుగుతున్న కూరగాయల వినియోగానికి అవసరమైన పరిమాణాల్లో ఉత్పత్తి జరగడం లేదు.
మరి ఇప్పుడు ఏం చేయాలి సారు?
శివయ్య, ఈ సమస్యని అధిగమించాలంటే చాలా రకాల కూరగాయలను రక్షిత వ్యవసాయం ద్వారా హరిత గృహాలు మరియు నీడనిచ్చేటటువంటి గృహాలు అంటే షేడ్ నెట్ హౌసులలో దాదాపు సంవత్సరం పొడవునా సాగు చేసి నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు.
సారు కానీ ఒక సందేహం, దీనిని నిర్మించడానికి మన ప్రభుత్వం ఏమైనా రాయితీలు కల్పిస్తుందా సారు?
కనకయ్య, తెలంగాణ రాష్ట్రంలో హరిత గృహాలలో కూరగాయల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. అంతేకాకుండా ఆధునిక విధానాల్లో కూరగాయల పంటల సాగుకు రాష్ట్ర ఉద్యానవన శాఖ పలు రాయితీలు, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం అనువైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది.
సారు, ఈ హరిత గృహాలను నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని కదా సారు, మరి వాటిని నిర్మించడం ఎలా?
అదేం కాదు కనకయ్య, అది కేవలం కొందరి అపోహ మాత్రమే. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. వీటి నిర్మాణములో ఇంకా వాటి యొక్క ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
సారు, ఈ హరిత గృహాలలో రకాలు కూడా ఉన్నాయా సారు?
అవును కనకయ్య, ఇప్పుడు ప్రస్తుతం కూరగాయల సాగులో 4 రకాల హరిత గృహాలు వాడుకలో ఉన్నాయి.
అవునా సారు? ఆ రకాల గురించి కొంచెం చెప్పండి సారు.
అవేంటంటే శివయ్య, హరిత గృహాల రకాలకు వచ్చేసరికి మొదటిది కీటక నిరోధక హరిత గృహము, దీనినే ఇన్సెక్ట్ ప్రూఫ్ షేడ్ నెట్ అని కూడా అంటారు. రెండవది సహజ గాలి ప్రసరణ జరిగే హరిత గృహము, అంటే నేచురల్ వెంటిలేటెడ్ పాలిహౌస్ అని కూడా అంటారు. మూడవది నియంత్రణ వాతావరణ హరిత గృహము, దీనినే ఎన్విరాన్మెంట్ కంట్రోల్ పాలిహౌస్ అని కూడా అంటారు. చివరగా నీడనిచ్చే హరిత గృహము, దీనినే షేడ్ నెట్ హౌస్ అని కూడా అంటారు.
సారు, మరి ఈ రకాలలో ఎప్పుడు దేన్ని ఉపయోగించాలో కూడా జర చెప్పండి సారు.
మంచి ప్రశ్న కనకయ్య. ఒక్కొక్క రకమైన హరిత గృహాన్ని పరిస్థితికి తగ్గట్టుగా మనం వాడుకోవాలి. మొదటగా కీటక నిరోధక హరిత గృహము, దీనిని నారు పెంచడానికి మనం వినియోగించుకోవాలి. ఇందులో నారు పెంచడం ద్వారా రసం పీల్చే పురుగుల ప్రవేశాన్ని అరికట్టి తద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్ల నుండి పంటను రక్షించుకోవచ్చు. రెండవది సహజ గాలి ప్రసరణ జరిగే హరిత గృహము. ఈ హరిత గృహములో కృత్రిమ వాతావరణ నియంత్రిత వ్యవస్థ ఉండదు, అయితే ఫాగర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. హరిత గృహము ప్రక్క భాగాలు మరియు పైభాగాల మీద ఉన్నటువంటి కిటికీల ద్వారా జరిగే సహజ గాలి ప్రసరణ ద్వారా వాతావరణంలోని వేడి తేమను కొంతవరకు మనం నియంత్రించుకోవచ్చు.
సారు, మరి మిగతా రెండింటి గురించి కూడా కొంచెం చెప్పండి సారు.
తప్పకుండా కనకయ్య. మూడవది నియంత్రిత వాతావరణ హరిత గృహము. ఈ రకము హరిత గృహాల్లో ప్రతికూల లేదా అనుకూల వాతావరణ పరిస్థితులుండే సమయంలో కాంతి, ఉష్ణోగ్రత, తేమ మరియు బొగ్గు పులుసు వాయువులను పంటలకు అనుకూలముగా మార్చి దాదాపు సంవత్సరం పొడవునా నాణ్యమైనటువంటి అధిక దిగుబడులను పొందవచ్చు. చివరగా నీడనిచ్చే హరిత గృహాలు. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత ఉండే వేసవి కాలంలో కూరగాయలను నీడనిచ్చే హరిత గృహంలో సాగు చేసుకోవచ్చు. ఈ రకమైన హరిత గృహాలు ఎక్కువగా ఆకుకూరల సాగుకి అనుకూలముగా ఉంటాయి. ఈ గృహాల పైభాగాన్ని 35% ఆకుపచ్చ షేడ్ నెట్ తోను మరియు అన్ని పక్క భాగాలను 40 రంధ్రాలు గల మెష్తో కప్పి ఉంచాలి.
సారు, అదే విధంగా ఈ పాలిహౌస్ అమెరికా గురించి కూడా కొంచెం చెప్పండి సారు.
శివయ్య, పాలిహౌస్ అమెరికా అనేది చాలా ముఖ్యమైన అంశం. పాలిహౌస్లను కేవలం ఉత్తర దక్షిణ దిశల్లో మాత్రమే నిర్మించుకోవాలి. ప్రక్క ప్రక్కన ఉన్నట్లయితే సహజంగా గాలి ప్రసరణ జరిగేటటువంటి హరిత గృహాల మధ్య కనీసము 10 నుండి 15 మీటర్ల ఎడం ఉండాలి. 50x50 చదరపు మీటర్ల విస్తీర్ణం గల హరిత గృహము గరిష్టంగా 5 మీటర్ల ఎత్తు వరకు ఉండాలి. సహజ గాలి ప్రసరణ జరిగే హరిత గృహాలకు 2 మీటర్ల నిడివి కలిగిన ప్రక్క కిటికీలను, 1 మీటర్ నిడివి కలిగినటువంటి కిటికీలను కప్పు కింద ఏర్పాటు చేసి గాలి ప్రసరణను ప్రోత్సహించాలి.
సారు, మరి ఈ హరిత గృహాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎలా నియంత్రించాలి సారు?
అదేంటంటే కనకయ్య, ముఖ్యంగా వేసవి కాలంలో హరిత గృహాలలో అధిక ఉష్ణోగ్రతను కొన్ని పద్ధతుల ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ముందు వేసవిలో ఉదయం పూట తూర్పు దిక్కున మరియు మధ్యాహ్నం దక్షిణపు వైపు పాలిథిన్ కాగితంతో ప్రక్క కిటికీలను మూసివేయాలి. హరిత గృహం కప్పు కింద భాగంలో ఉన్నటువంటి షేడ్ నెట్ ను ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు పరచి ఉంచాలి. ఫాగర్స్ ని అమర్చి లోపలి తేమను నియంత్రించడం ద్వారా కూడా మనం వేడిని తగ్గించుకోవచ్చు. మడుల మధ్య ఉండే ఖాళీ బాటలపై గండ్రు ఇసుకను 2 అంగుళాలు మందంగా పరిచి వాటిపైన నీటిని చల్లడం ద్వారా కూడా మనం కొంతవరకు వేడిని తగ్గించవచ్చు.
సారు, కూరగాయలను మడులలో వేయాలి కదా సారు, మరి ఈ హరిత గృహాల్లో కూడా అలానే చేస్తారా?
అవును శివయ్య, వీటిల్లో కూడా కూరగాయలను మనం అలానే సాగు చేయాలి.
మరి దీంట్లో మడుల తయారీ గురించి జరంత చెప్పండి సారు.
శివయ్య, మడుల తయారీకి వచ్చేసరికి ముందుగా ఎర్రమట్టి, బాగా చివికినటువంటి పశువుల ఎరువు మరియు ఒరిపట్టు 1:1:1 నిష్పత్తిలో కలిపి ఎత్తైన మడుల తయారీకి అవసరమైన మట్టి మిశ్రమాన్ని తయారు చేయాలి. మట్టి మిశ్రమం యొక్క యుద్ధజని సూచిక 6 నుండి 7 వరకు ఉండి మురుగునీరు పోయే స్వభావము మరియు అధిక సేంద్రియ పదార్థాన్ని కలిగి ఉండాలి.
సారు, మరి ఈ మొక్కలకు నీరును పెట్టడం ఎలా సారు?
మనం హరిత గృహాల్లో కూరగాయలను సాగు చేసేటప్పుడు నీరును డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం అందిస్తాము.
సారు, డ్రిప్ అంటే సాలెలో పైపులు వేస్తారు, మొక్కగాడ నీరు చుక్కలు చుక్కలుగా పడుతుంది, అదే కదా సారు?
అవును కనకయ్య, దాన్నే మనం డ్రిప్ అంటాము.
సారు, మరి కూరగాయలలో కలుపు బాగా వస్తుంది కదా సారు, మరి దాన్ని ఎలా నియంత్రించాలి సారు?
మనం కూరగాయలను హరిత గృహాల్లో సాగు చేసేటప్పుడు మల్చింగ్ ను అవలంబిస్తాము. దాని ద్వారా మనం కలుపును నియంత్రించుకోవచ్చు.
సారు, మల్చింగ్ అంటే ఏంది సారు?
మల్చింగ్ అంటే ఏంటంటే కనకయ్య, మనం పాలిథిన్ కవర్ తో భూమిని కప్పుతాము. కేవలం మొక్క వేసే దగ్గర మాత్రమే చిన్న రంధ్రం పెట్టి అందులో విత్తనాన్ని విత్తుతాము. తద్వారా మనం కలుపును నియంత్రించుకోవచ్చు. దీనినే మల్చింగ్ అని అంటారు.
అవునా సారు, ఇదేదో బాగుందే.
సారు, మరి హరిత గృహాల్లో ఏ ఏ కూరగాయలు పండించవచ్చో జర చెప్పండి సారు.
కనకయ్య, ఆరుబయట పొలాల్లో పండించే దాదాపు అన్ని రకాల కూరగాయలను హరిత గృహాల్లో పండించుకోవచ్చు. అయినప్పటికీ మార్కెట్లో అధిక విలువనిచ్చే కూరగాయలను పండించుకోవటం మంచిది కదా. ఇంకా ఏంటంటే, హరిత గృహాల్లో వాణిజ్య సరళిలో సాగుకి అనువైనటువంటి పంటలను పండించుకోవాలి.
అవునా, మరి హరిత గృహాల్లో పండించే ఆ వాణిజ్య పంటలు ఏందో చెప్పండి సారు.
హరిత గృహాలలో వాణిజ్య సరళిలో సాగుకి అనువైనటువంటి పంటలలో టమాటా, చెర్రీ టమాటా, కూరమిరప, కీరదోస, క్యాబేజీ, లెట్యూస్, షాలట్ మొదలైనవి ప్రధానమైనవి.
సారు, మరి వాటి గురించి మాకు పెద్దగా వివరాలు ఏం తెలియదు సారు.
శివయ్య, మీకు హరిత గృహాలలో నారుని ఎలా పెంచాలో తెలుసా?
ఏమో సారు, దాని గురించి పెద్దగా వివరాలు ఏమి మాకేం తెలియదు.
ముందుగా శివయ్య, నారుని మనం సాధారణంగా హరిత గృహాలలో ప్లగ్ ట్రేలలో పెంచుతాము. వీటిల్లో పెంచాలంటే ప్లగ్ ట్రేలలోని గుంతలను కోకోపీట్ మరియు బాగా చివికిన పశువుల ఎరువు సమపాలలో కలిపి నింపాలి. ప్రతి గుంతలో ముందుగా ఎంపిక చేసిన పంటకి చెందిన విత్తన శుద్ధి చేసినటువంటి ఒక్కో విత్తనాన్ని విత్తుకోవాలి.
సారు, మరి ఈ నారును ఎప్పుడు నాటుకోవాలో జర చెప్పండి సారు.
విత్తిన తర్వాత పంటను బట్టి 3 నుండి 4 వారాల వయసు గల నారును వేరుముద్దతో సహా ప్లగ్ ట్రే నుండి తీసి మడిపై మల్చింగ్ కాగితం మీద చేసినటువంటి రంధ్రాలలో నాటుకోవాలి. మల్చింగ్ కాగితంపై పంటను బట్టి నిర్ణీత అంతరములో ఒక సాలులో గాని లేక 2 సార్లలో వేసుకోవాలి. వ్యాసము కలిగిన రంధ్రాలలో ఒక్కో మొక్క చొప్పున నాటుకోవాలి.
మరి ఇందులో ఎరువులు ఏమైనా వేయాలా సారు?
ఏ పంటలో అయినా మనం ఎరువులు వేసుకోవాలి కదా. కాకపోతే ఇందులో మనం ఎరువులను బిందు సేద్యం పద్ధతి ద్వారా వేసుకుంటాము.
అసలు ఈ బిందు సేద్యం అంటే ఏంటి సారు? దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా?
బిందు సేద్యం అంటే ఏమీ లేదు శివయ్య. మనం ఎరువులను నీటిలో కలిపి ఆ నీరును డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తాము. దాన్నే బిందు సేద్యం పద్ధతి అంటాము.
సారు, జరగా నీటిలో కరిగే ఎరువుల పేర్లు జర చెప్పండి సారు.
మనం ఎక్కువగా వాడే యూరియా నీటిలో కరుగుతుంది కాబట్టి నత్రజనిని మొక్కలకు అందించడం కోసం దీనిని మనం వాడుకోవచ్చు. అదే భాస్వరం కోసం అయితే డైపొటాషియం ఫాస్ఫేట్ లేదా మోనో అమోనియం ఫాస్ఫేట్ లేదా మోనో పొటాషియం ఫాస్ఫేట్ లేదా ఫాస్ఫారిక్ యాసిడ్ మొదలైనవి కూడా వాడుకోవచ్చు. అదే పొటాష్ కొరకు అయితే డైపొటాషియం ఫాస్ఫేట్, మోనో పొటాషియం ఫాస్ఫేట్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ను వాడుకోవచ్చు. ఇక మెగ్నీషియం కొరకు అయితే మెగ్నీషియం సల్ఫేట్ ను వాడుకోవచ్చు.
సారు, మరి వీటిల్లో సస్యరక్షణ ఎలా సారు?
హరిత గృహాల్లో సాగు చేసే పంటపై ఎప్పటికప్పుడు చీడపీడల ఉనికిని మరియు ఉధృతిని గమనించాలి. అంతేకాకుండా వాటికి నిర్దేశించబడిన యాజమాన్య మరియు నివారణ చర్యలను పాటించాలి.
సారు, మరి వీటిలో కోత మరియు దిగుబడి గురించి కొంచెం చెప్పండి సారు.
అక్కడికే వస్తున్నా కనకయ్య. హరిత గృహాల్లో సాగు చేసేటటువంటి పంట నుండి ఎదిగినటువంటి కాయలను ఎప్పటికప్పుడు కోసినట్లయితే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఆరుబయట వాతావరణంలో సాగు చేసిన కూరగాయల పంటలతో హరిత గృహాల్లో సాగు చేసిన పంటలను పోల్చి చూసినప్పుడు హరిత గృహాల్లో పంటల కాల పరిమితి పెరగటం తద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించడం వీలవుతుంది.
సరే సారు, మీరు చెప్పిన విధంగానే మేము కూడా హరిత గృహం నిర్మించుకుని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంటలు పండించి దిగుబడి పొందుతాం సారు. ధన్యవాదాలు.
గుడ్ మార్నింగ్ పిల్లలు, ఈ రోజు మనం బయోగ్యాస్ గురించి తెలుసుకుందామా?
సరే టీచర్.
సరే పిల్లలు, మరి మీకు బయోగ్యాస్ గురించి ఏమైనా తెలుసా?
బయోగ్యాస్ గురించి నాకు కొంచెం తెలుసు టీచర్. పునరావృతమయ్యే శక్తి వనరులలో బయోగ్యాస్ ఒకటి. దీనిని ఇంటి కొరకు, వ్యవసాయానికి కూడా వినియోగించుకోవచ్చు.
నువ్వు చెప్పింది సరైనదే. బయోగ్యాస్ అంటే ఏమిటంటే, ఇది ప్రధానంగా హైడ్రోకార్బన్ కలిగి మండే స్వభావం కలిగి ఉంటుంది. బయోగ్యాస్ మండేటప్పుడు వేడిమిని శక్తిని ఇస్తుంది. జీవ రసాయన విధానం ద్వారా జీవ సంబంధిత వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయన పద్ధతిలో ఒక రకమైన బ్యాక్టీరియాలు జీవ సంబంధిత వ్యర్థాలను ఉపయోగపడే వాయువుగా మార్చుతాయి. జీవశాస్త్ర పద్ధతి ద్వారా పుట్టి ఉపయోగపడే వాయువే జీవ సంబంధిత వాయువుగా చెప్పబడుతుంది. దీనినే బయోగ్యాస్ అంటారు. బయోగ్యాస్ ప్రధానంగా మీథేన్ వాయువును కలిగి ఉంటుంది.
టీచర్, మరి ఈ బయోగ్యాస్ ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు?
బయోగ్యాస్ ఉత్పత్తి విధానం సహజంగా 2 దశలలో ఉంటుంది. ఆ దశలు సహజంగా ఎనరోబిక్ అనగా ఆక్సిజన్ అవసరం లేకుండా శ్వాసించే
చేసే పద్ధతిలో బయోగ్యాస్ ఉత్పత్తి విధానం జరుగుతుంది. ఇవి ఆమ్లం మీథేన్ ఏర్పడే దశలుగా ఉంటుంది. ఆమ్లం ఏర్పడే దశలో ఆమ్లాన్ని ఏర్పరిచే బ్యాక్టీరియా సమూహం పేడలో ఉంటుంది. ఇది వ్యర్థ పదార్థాలలో ఉండే సంశ్లిష్ట సేంద్రియ సమూహాలతో చర్య జరపడంతో జీవ సంబంధిత పదార్థం తగ్గుతుంది. ఈ దశలో సేంద్రియ ఆమ్లాలు ప్రధానంగా ఉత్పత్తి అవుతాయి. దీనినే ఆమ్లం ఏర్పడే దశ అంటారు. రెండవ దశలో మిథనోజెనిక్ బ్యాక్టీరియా సమూహాలు సేంద్రియ ఆమ్లాలపై ప్రభావం చూపి మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి.
టీచర్, మరి ఈ బయోగ్యాస్ ఉత్పత్తి కొరకు ఏ ముడి పదార్థాలు అవసరమవుతాయి?
బయోగ్యాస్ పరిసరాలకు అనుకూలమైన ఇంధనం. బయోగ్యాస్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలు గ్రామాలలో విస్తారంగా అందుబాటులో ఉంటాయి. పేడ ప్రధానమైన ముడి సరుకు. బయోగ్యాస్ ఉత్పత్తి మాత్రమే కాక పంటల ఉత్పత్తికి ఉపయోగపడే సమృద్ధిగా గల పోషక ద్రవ మిశ్రమం కూడా ఇస్తుంది. అతి తక్కువగా గాలి వెలుతురు ప్రసారమయ్యే గ్రామీణ ఇండ్లలో వంట కొరకు వినియోగించే పిడకలు కట్టెలను మండించడం వలన వచ్చే పొగ ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే విధానం నుంచి బయోగ్యాస్ వాడకం నిరోధిస్తుంది. ఈగలను కీటకాలను ఆకర్షించి అంటువ్యాధులను కలిగించే పరిసరాలలో కుప్పలుగా ఉండే పేడ ఇతర వ్యర్థ పదార్థాలు లేకుండా చేసి పరిసరాల శుభ్రతకు ఇది సహాయపడుతుంది. కట్టెల వాడకం తగ్గి బయోగ్యాస్ అందుబాటు ఉండటంతో చెట్లు కూడా రక్షింపబడతాయి. బయోగ్యాస్ ఉత్పత్తి స్థాపనల్లో రెండు ప్రధానమైన నమూనాలున్నాయి. స్థిరంగా గుమ్మటం అనగా గుండ్రటి కప్పులా ఉండే రకం, ఇంకొకటి అస్థిరమైన స్థూపాకార రకం. ఈ రెండు నమూనాలకు కొన్ని భాగాలుంటాయి. అవేమిటంటే, మొదటిది డైజెస్టర్ అనగా పులియబెట్టే పాత్ర. ఇది పాక్షికంగా లేదా పూర్తిగా భూగర్భంలో ఉంటుంది. ఇది సామాన్యంగా స్థూపాకారంలో ఉంటుంది. ఇది ఇటుకలు సిమెంట్ మోటార్లు అనగా రాళ్లను ఇటుకను అతికించడానికి ఉపయోగించే సున్నం ఇసుక నీరు మిశ్రమంతో తయారవుతుంది. రెండవ భాగం ఏమిటనగా వాయువును పట్టుకునే పాత్ర. ఇది పులియబెట్టే పాత్ర నుండి విడుదలైన వాయువును పట్టుకునే సాధనం. ఈ వాయు సంగ్రహణ పాత్రకు పై భాగం నుంచి గ్యాస్ బర్నర్ వరకు లేదా ఇతర ప్రయోజనాలకు తగిన గొట్టాలను అనుసంధానం చేయడం. మూడవది ద్రవ మిశ్రణ తొట్టే పులియబెట్టి పాత్ర లోపల గొట్టం ద్వారా తొట్టెలో గల పేడ నీరు మిశ్రణం పంపిస్తారు. నాలుగవది వెలుపలి తొట్టే మరియు ద్రవ మిశ్రణ గొయ్యి స్థిరంగా ఉంచబడిన గుమ్మటం రకపు బయోగ్యాస్. దీని స్థాపనకు సామాన్యంగా ద్రవ మిశ్రణ గోతి నుంచి గాని వ్యవసాయంలో గల ద్రవ మిశ్రణం గాని చేరడానికి వెలుపల తొట్టే అందజేస్తుంది. రెండవ రకపు అస్థిరమైన స్థూపాకారపు స్థాపనలో గోతి నుంచి ప్రత్యక్ష పద్ధతుల ద్వారా పొలంలో పొడిగా ఉండే మిశ్రమాన్ని తీసుకుంటుంది. బయోగ్యాస్ స్థాపన నిర్మాణానికి పరిగణించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి.
ఆ అంశాలు ఏంటి టీచర్?
బయోగ్యాస్ స్థాపన నిర్మాణానికి పరిగణించవలసిన అంశాలలో స్థల ఎంపిక ముఖ్యమైనది. స్థల ఎంపికకు సంబంధించి బయోగ్యాస్ స్థాపన నిర్మాణానికి అనుసరించవలసిన ముఖ్య అంశాలు ఏమిటంటే, చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చేయడానికి ఉన్న స్థలం బాగా ఎత్తుగా ఉండి చదునుగా ఉండేటట్లు చూడాలి. నేల వదులుగా ఉండకూడదు. నేల సెంటీమీటర్ కు 2 కిలోగ్రాముల దృఢత్వాన్ని కలిగి ఉండాలి. దేని వినియోగానికి బయోగ్యాస్ ను వాడుతామో దానికి దగ్గరగా బయోగ్యాస్ స్థాపన స్థలం ఉండాలి. ఉదాహరణకు, ఇంటి కొరకు బయోగ్యాస్ ను ఉపయోగిస్తే బయోగ్యాస్ స్థాపన స్థలం ఇంటికి దగ్గరగా ఉండాలి. బయోగ్యాస్ స్థాపన స్థలం పశువుల శాలలకు లేదా ముడి పదార్థాలను సులభంగా తీసుకోవడానికి కూడా దగ్గరగా ఉండాలి. సరిపడినంత నీటి సరఫరా బయోగ్యాస్ స్థాపన స్థలానికి అందాలి. రోజు మొత్తంలో ఎక్కువ భాగం సూర్యరశ్మి బాగా తగిలేటట్లుగా ఉండాలి. స్థాపన స్థలానికి గాలి ప్రసారం బాగుండాలి. ఏదైనా గోడ లేదా పునాది నిర్మాణానికి బయోగ్యాస్ స్థాపనకు మధ్య కనీసం 1.5 మీటర్ల దూరం ఉండాలి. ఏ చెట్టు యొక్క వేరు జోక్యం లేనంత దూరంగా ఉండాలి. మంచినీటికి ఉపయోగపడే బావికి ఈ నిర్మాణం కనీసం 15 మీటర్ల దూరంలో ఉండాలి. అందుబాటులో గల ముడి పదార్థాలను బట్టి బయోగ్యాస్ ను ఉత్పత్తి చేసే నిర్మాణ పరిమాణం నిర్ణయింపబడుతుంది. సరాసరిగా పశువుల పేడ రోజుకి 10 కిలోగ్రాములు ఉంటుంది. ఉదాహరణకు, కిలోగ్రాము తాజా పేడకు 40 లీటర్ల వాయువు సరాసరిగా ఉత్పత్తి అవుతుంది. బయోగ్యాస్ ఉత్పత్తి కావలసిన ఆవు పేడ కొరకు కనీసం 4 ఆవులు అవసరమవుతాయి. కిలోకి సరాసరి 40 లీటర్ల వాయువు ఉత్పత్తికి బయోగ్యాస్ స్థాపనలో ఉష్ణోగ్రతను నియంత్రణం చేయకుండా తాజా పేడ కొరకు తీసుకోవాలి. అస్థిరపు అంటే తేలియాడే స్థూపాకారపు డ్రమ్ స్థాపన కొరకు చేయవలసినవి చేయకూడనివి కొన్ని ఉన్నాయి. దీని స్థాపన కొరకు చేయవలసినవి ఏమిటంటే, గోబర్ గ్యాస్ ప్లాంట్ ను బహిరంగ ప్రదేశంలో నిర్మించాలి. దీనిని సూర్యరశ్మి తగిలేలా ఉంచాలి. మీ దగ్గర గల జంతువు సంఖ్యను బట్టి బయోగ్యాస్ స్థాపన పరిమాణం ఎంపిక చేసుకోవాలి. బయోగ్యాస్ ప్లాంట్ ను పశువులశాల బావి దగ్గర ఏర్పాటు చేయాలి. సాధారణ పరిస్థితుల్లో గోబర్ గ్యాస్ ప్లాంట్ కి వంటింటికి మధ్య దూరం 9.1 మీటర్లు ఉండవచ్చు. బహిరంగ ప్రదేశంలోనే గోబర్ గ్యాస్ ప్లాంట్ ను తప్పనిసరిగా ఏర్పరచాలి. దీనికి సంవత్సరం పొడుగునా పగటిపూట సూర్యరశ్మి సమృద్ధిగా అందుతుంది. పులయబెట్టే పాత్ర యొక్క వెలుపలి వైపు మట్టితో గట్టిగా కుదించి పెట్టాలి. గోబర్ గ్యాస్ ప్లాంట్ కి పశువుల పేడ నీళ్లు సరిపాలల్లో కలిపివేయాలి. 4 భాగాల పేడకు 5 వంతుల నీటిని కలిపి సజాతీయ మిశ్రమం చేయాలి. రెండు భాగాలుగా ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ లో రెండు వైపులా సమానంగా ఉండేటట్లు నింపి మధ్య గోడ భాగానికి సరి సమాన మార్గ నిర్దేశక చట్ర నిర్మాణం ఉండేటట్లు చేయాలి. మట్టి లేదా ఇసుక లేకుండా గోబర్ గ్యాస్ నీరు మిశ్రణం ఉండాలి. డ్రమ్ము నిండుగా ఏర్పడిన మొదటి వాయువును పేలుడు సంభవించకుండా వాతావరణంలోకి విడుదల చేయాలి. బయోగ్యాస్ మరియు ఆమ్లజని కలిస్తే పేలుడు సంభవిస్తుంది. గ్యాస్ రావడం ప్రారంభించగానే గ్యాస్ హోల్డర్ లో పట్టి దీని నుండి వంట ఇంటికి గొట్టాల ద్వారా బిగించాలి. ఉత్పత్తి అయిన వాయువుని క్రమంగా వినియోగించుకోవాలి. వంటగదిలో ఆమోదింపబడిన బర్నర్ అనగా మండించే భాగాన్ని మాత్రమే చక్కటి వంటకు వినియోగించుకోవాలి. ఖచ్చితంగా వినియోగించేటప్పుడు అవసరాలు క్రమబద్ధీకరించే మీట అంటే రెగ్యులేటర్ కాక్ ని తెరవాలి. నీలిమంట వచ్చే వరకు గాలి నియంత్రణ చేయాలి. ఈ మంట అత్యధిక వేడిని ఇస్తుంది. 4 నుండి 5 రోజుల వ్యవధిలో వాయువు సరఫరా అయ్యే గొట్టంలోకి ఘనీభవించిన నీరు ఉన్నట్లయితే తీసివేయాలి. నిర్ణీత కాల వ్యవధిలో లేదా తరచుగా గ్యాస్ హోల్డర్ లో బిరుసు రాకుండా దాని బయటవైపు మంచినీటితో శుభ్రం చేయాలి. ద్రవ మిశ్రణాన్ని సరైన గోతిలో నిల్వ చేయడం వలన ద్రవం కారిపోకుండా ఉంటుంది. వెలుపల గొట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి వేసవి కాలంలో వచ్చే ఆటంకాన్ని తొలగించాలి. గ్యాస్ హోల్డర్ కి మరలా రంగు వేయాలి. వెలుపల వైపు ప్రతి సంవత్సరం రంగు వేసి తుప్పు పట్టకుండా నివారించవచ్చు. దీని జీవిత కాలాన్ని పెంచవచ్చు.
టీచర్, మరి అస్థిరపు మరియు తేలియాడే స్థూపాకారపు డ్రమ్ స్థాపన కొరకు చేయకూడనివి ఏమిటి?
దీని స్థాపన కొరకు చేయకూడనివి ఏమిటంటే, తగినంత పేడ లేనప్పుడు పెద్ద పరిమాణంలో బయోగ్యాస్ స్థాపన జరపకూడదు. గోబర్ గ్యాస్ ప్లాంట్ ను సూచించిన దానికన్నా ఎక్కువ దూరంలో ఉంచకూడదు. లేకపోతే అదనపు గొట్టపు మార్గాన్ని మీ ఖర్చుకు కలుపుకొని చేయాలి. చెట్టు కింద, ఇంటి లోపల లేదా ఇతర నీడగల ప్రదేశాల్లో గోబర్ గ్యాస్ స్థాపన చేయకూడదు. నిర్మాణం పూర్తయిన వెంటనే పులయబెట్టే పాత్రను ఉపయోగించకూడదు. సరైన స్వస్థత చేయకముందే వాడితే పగుళ్లు ఏర్పడవచ్చు. పులయబెట్టే పాత్ర యొక్క వెలుపల గోడ మట్టితో వదులుగా కూర్చకూడదు. అలా చేస్తే ద్రవ మిశ్రణ ఒత్తిడి వలన పులయబెట్టే పాత్ర దెబ్బతినవచ్చు. కావలసిన మోతాదు కన్నా ఎక్కువ గోబర్ కానీ నీటిని కానీ కలపకూడదు. అలా చేస్తే గనక సమర్థమైన వాయువు ఉత్పత్తిలో ప్రభావం చూపుతుంది. ద్రవ మిశ్రణాన్ని రెండు వైపులా సమానంగా నింపకపోతే మధ్య గోడ కుంగిపోతుంది. మట్టి, ఇసుక రేణువులు పులయబెట్టి పాత్రలోని మిశ్రణంలో ఉంటే కింద ఉన్న లోపల గొట్టంలో ఇవి అడ్డుకుంటాయి. వాయువు వచ్చే ద్వారం కవటాన్ని వదులుగా ఉంచకూడదు. వినియోగించక ముందే బయోగ్యాస్ ఉత్పత్తి అయ్యే నిర్మాణం నుంచి బయటకు పోతుంది. పులయబెట్టే పాత్రలో మురికి ఏర్పడకుండా చూడాలి. లేకపోతే వాయువు ఉత్పత్తి ఆగిపోతుంది. మొదట్లో వచ్చే వాయువును వినియోగించకూడదు. ఆక్సిజన్ ఉన్న కారణంగా పేలుడు కలగవచ్చు. బహిరంగంగా బర్నర్ ని వెలిగించకూడదు. అలా చేస్తే బర్నర్ కి ఉండదగిన వేడిమి పోగొట్టుకుంటుంది. బర్నర్ ని వాడినప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ ను తెరిచి ఉంచకూడదు. వాయువు మంట పసుపు రంగులో ఉన్నప్పుడు వాడకూడదు. మంట నీలిరంగులోకి వచ్చేటట్టు సరిచేయాలి. పోగుపడిన నీరు వాయు గొట్టంలోకి చేరకూడదు. దీని వలన కావలసిన ఒత్తిడి సరిగ్గా నిర్వహింపబడక వేగవంతమైన శబ్దంతో కూడుకొని ఉన్న మంట రావచ్చు. గ్యాస్ హోల్డర్ ని మురికిగా ఉంచకూడదు. ద్రవ మిశ్రణం ఉండే గొయ్యి 3 అడుగుల కన్నా లోతుగా ఉండకూడదు. ద్రవ మిశ్రణం వెలుపల గొట్టంలో ఎండిపోకుండా కేకులాగా మారకుండా చూడాలి. గ్యాస్ హోల్డర్ కి తుప్పు పట్టకుండా చూడాలి. తుప్పు పడితే కనుక రంధ్రాలు ఏర్పడి గ్యాస్ లీక్ అవుతుంది. శక్తి సురభి, వంటింటి వ్యర్థాలతో తయారు చేసే బయోగ్యాస్ పరిశ్రమ. సాంప్రదాయ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం అనుసరించే సిద్ధాంతాలపై ఆధారపడే ఈ పరిశ్రమ కూడా పనిచేస్తుంది. కానీ పట్టణ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయబడింది. ఈ ఉపకరణంలో వ్యర్థాలను లోపలకు పంపే గొట్టం, మరిగించే పాత్ర, గ్యాస్ ను నిల్వ చేసే పాత్ర, నీటిలో చల్లబరిచే యంత్ర భాగం, గ్యాస్ ను విడుదల చేసే వ్యవస్థ మరియు బయటకు పంపే గొట్టం ఉంటాయి. ఈ వ్యవస్థ తమిళనాడులోని కన్యాకుమారిలో గల వివేకానంద కేంద్రం ప్రకృతి వనరుల అభివృద్ధి సంస్థ వారిచే అభివృద్ధి చేయబడింది. ఇది సంప్రదాయబద్ధమైన బయోగ్యాస్ ప్లాంట్ల కంటే ఉత్తమమైనదిగా భావించబడుతుంది.
ఎందుకని టీచర్?
సంప్రదాయ యూనిట్ లో పశువుల పేడ ఒక ముఖ్యమైన ముడిసరుకు. అందువలన దానిని రోజు ద్రవ రూపంలోకి మార్చి గ్యాస్ తొట్టులోనికి పోయాలి. కానీ శక్తి సురభకి పశువుల పేడ ప్రారంభ సమయంలో మాత్రమే అవసరం. తర్వాత వంట ఇంటి మరియు ఇతరములైన వ్యర్థాలు మాత్రమే గ్యాస్ ను ఉత్పత్తి చేయడానికి సరిపోతాయి. ఈ యూనిట్లు 2 ఆకర్షణీయమైన రంగులతో 500 లీటర్ల నుండి 1500 లీటర్ల సామర్థ్యంతో లభిస్తాయి. దీనిని ఏర్పాటు చేయడం లేక స్థాన మార్పిడి చేయడం సులభం. దీనిని విడిగా ఉండే ఇండ్లలో పెరటిలో స్థాపించవచ్చు. అదే ప్లాట్లలోనైతే టెరస్ మీద కానీ లేక సన్సైడ్ మీద కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. యూనిట్లలోకి సరఫరా చేయవలసిన పదార్థాల నిర్వర్తన. 1 క్యూబిక్ మరియు ప్లాంట్ కి సుమారు 5 కేజీల వ్యర్థాలు అవసరం. ఇది 0.43 కేజీల సిపిజీతో సమానం. 100 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్, 5 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేసి ఒక గృహం యొక్క 20 గంటల విద్యుత్ అవసరాలను తీరుస్తుందని అంచనా. ఈ ప్రక్రియ పరిశుభ్రమైనది, దుర్వాసన రహితమైనది మరియు ఈగలని దరిచేరనీయదు. వాతావరణ మార్పుల ప్రభావాలను నియంత్రించడంలో కూడా ఈ యూనిట్ దోహదకారిగా ఉండి గ్రీన్ హౌస్ లాంటి విషవాయువులను నిరోధిస్తుంది మరియు గ్యాస్ ఉత్పత్తి కూడా మిగిలిపోయి బయటకు విడుదలయ్యే ద్రవ పదార్థం సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బయోగ్యాస్ గురించి చెప్పిన విషయాల్లో మీకేమైనా సందేహాలుంటే అడగండి పిల్లలు.
బయోగ్యాస్ గురించి చాలా బాగా అర్థమైంది టీచర్. మేము ఈ బయోగ్యాస్ ఆవశ్యకతను వీలైనంత మందికి తెలియజేసి వారు ఉత్పత్తి చేసి వాడేటట్టుగా చూస్తాం టీచర్.
సరే, మంచిది. ఆరోగ్య రుచులకి స్వాగతం. ఈ రోజు మనం ఆరోగ్య రుచులలో గార్లిక్ చికెన్ తయారీ విధానం తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. గార్లిక్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కేజీ, మిరపపొడి 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, పెరుగు 1 స్పూన్, పసుపు తగినంత, నిమ్మరసం 1 స్పూన్, వెల్లుల్లి సన్నగా తరిగినవి 1 స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, నూనె 3 స్పూన్లు. అందరూ రాసుకుంటున్నారు కదా, మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అందులో మిరపపొడి, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి ముక్కలు వేసి తర్వాత చికెన్ ను వేసుకోవాలి. పాత్ర పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కార్న్ ఫ్లోర్ ను 1/2 కప్ నీళ్లలో కలిపి చికెన్ లో పోయాలి. కాసేపు ఉడికించుకొని దింపుకోవాలి. అంతే, గార్లిక్ చికెన్ రెడీ. ఆరోగ్య లాభాలు: చికెన్ తింటే జీర్ణక్రియను పెంచి ఆకలిని పెంచుతుంది. చికెన్ లో చాలా రకాల పోషకాలు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. గార్లిక్ లో యాంటీ ఇన్ఫ్లమేటర్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే బ్యాక్టీరియా గొంతు దుర్దను తగ్గిస్తుంది. పోషక విలువలు: చికెన్ లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అమైనో యాసిడ్స్ అధికంగా లభిస్తుంది. చికెన్ లో సెలీనియం అధికంగా ఉండటం వల్ల కీళ్లనొప్పులను రాకుండా అడ్డుకుంటుంది. వెల్లుల్లిలో విటమిన్ సి అత్యంత అధికంగా ఉండటం వల్ల నోటి వ్యాధులకి ఔషధంగా ఉపయోగపడుతుంది. విన్నారు కదా గార్లిక్ చికెన్ ఆరోగ్య లాభాలు మరియు పోషక విలువలు. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ మార్చి 15, బి మార్చి 25. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ మార్చి 15. గత వారం రెండవ ప్రశ్న: వినియోగదారులు తమ ఫిర్యాదును ఎక్కడ నమోదు చేయాలి? ఏ జిల్లా ఫోరం, బి తహసీల్దారు కార్యాలయం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ జిల్లా ఫోరం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు మేఘావత్ గౌతమ్ నాయక్, కామారెడ్డి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు శ్రీమతి అనురాధ వర్మ, మోహన వర్మ హైదరాబాద్, శ్రీజ కరీంనగర్, ప్రభాకర్ హన్మకొండ, సుష్మిత చొప్పదండి, మమత ఎర్రగుంటపల్లి, ఎస్ రేఖ బిర్కూర్, ఎస్కే బబ్లు థడ్గూర్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సంగీత గంభీరావుపేట్. వీరందరికీ మా చేను కబుర్ల తరఫున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: బయోగ్యాస్ ఉత్పత్తి విధానం ఎన్ని దశలలో ఉంటుంది? ఏ 3 దశలు, బి 2 దశలు. ప్రశ్న మరొకసారి: బయోగ్యాస్ ఉత్పత్తి విధానం ఎన్ని దశలలో ఉంటుంది? ఏ 3 దశలు, బి 2 దశలు. ఈ వారం రెండవ ప్రశ్న: 1 క్యూబిక్ మీటర్ బయోగ్యాస్ ప్లాంట్ కి సుమారు ఎన్ని కేజీల వ్యర్థాలు అవసరం? ఏ 5 కేజీలు, బి 10 కేజీలు. ప్రశ్న మరొకసారి: 1 క్యూబిక్ మీటర్ బయోగ్యాస్ ప్లాంట్ కి సుమారు ఎన్ని కేజీల వ్యర్థాలు అవసరం? ఏ 5 కేజీలు, బి 10 కేజీలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరొకసారి 9550704672 నంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుల్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు, ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చెంత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.